ఓం శాంతి. ఈరోజు మురళిలోని ముఖ్యమైన పాయింట్స్, ఆత్మలైన మీతోనే బాబా ఆత్మిక సంభాషణ చేస్తారు, 21 జన్మల కొరకు మీ జీవితమును బీమా చేసుకునేందుకు మీరు బాబా వద్దకి వచ్చారు. ఏ ఆత్మలైతే తమను తాము తెలుసుకున్నారో వారితోనే బాబా మాట్లాడతారు. బాబా భాషను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా కన్నా మధురమైన వస్తువు ఇంకేది ఉండదు. ఆ మధురమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మూలవతనము స్మృతి మన్మనాభవ, అమరపురి స్మృతి మధ్యాజీభవ. మూలవతనమును పై అంతస్తు, సూక్ష్మవతనమును 2వ అంతస్తు, సాకారమును కింద అంతస్తు అని అంటారు. దీనిని గ్రౌండ్ ఫ్లోర్ అని అంటారు. ఇది మన అంతిమ జన్మ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మధురమైనటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. చిన్న పిల్లలకు కూడా శివ బాబాను స్మృతి కలిగించాలి. తప్పుడు ఆహార వ్యవహారాలను అలవాటు చేసుకోకూడదు. అవినాశి వస్తువు అయిన ఆత్మపై ప్రేమ ఉండాలి. సేవాదారి పిల్లలకు విశ్రాంతి నిషిద్ధమైనదని బాబా తెలియజేస్తున్నారు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు రాణులుగా అవుతారు. బాబా అంటారు, నాకు కాళ్లే లేవు, కావున నన్ను పూజించనివ్వను. ఈ తనువును అద్దెకు తీసుకున్నాను, కావుననే ఇతనిని భాగ్యశాలి రథము అని అంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలురు. అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి. విశ్వ కళ్యాణకారి పిల్లల ఎదురుగా అనంతమైన విశ్వ ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెమైన నిర్లక్ష్యము రాజాలదు. వారు తమ పురుషార్థంలో తమ వ్యర్థము కాని ఇతరుల వ్యర్థం నుండి సురక్షితంగా ఉంటారు. సంగం యుగంలోని ఒక్కొక్క క్షణం 1 సంవత్సరంతో సమానము. ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన బాబా కంబైన్డ్ గా ఉంటారో వారితో సర్వశక్తులు స్వతహాగానే తోడుగా ఉంటాయి. ఓం శాంతి. ఈరోజు మురళి 15వ తేదీ ఏప్రిల్ 2025. బాబా యొక్క సాకార మహావాక్యాలు, మధురమైన పిల్లలు ఆత్మలైన మీతో బాబా ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మల కొరకు మీ జీవితమును బీమా చేసుకునేందుకు మీరు బాబా వద్దకు వచ్చారు. మీరు అమరులయ్యేంతగా మీ జీవిత బీమా చేయబడుతోంది కదా. ఈరోజు రేపు చాలా ఉన్నాయి కదా జీవిత బీమాలు, అలా బాబా అంటారు. అందులో ఎంతో కొన్నిసార్లు ఆరోగ్య బీమా అని, లేకపోతే రకరకాలుగా ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, అలా బాబా అంటారు. అమరులుగా అయ్యేంత జీవిత బీమా చేయబడుతుంది అంటున్నారు. ప్రశ్న అడిగారు, పిల్లలైన మీరు మరియు మనుషులందరూ తమ జీవితంను ఇన్సూరెన్స్ చేసుకుంటారు, కానీ ఈ రెండింటికి తేడా ఏమిటి? లౌకికంలో ఇన్సూరెన్స్ కి, మనం చేసుకునే ఇన్సూరెన్స్ కి తేడా ఏంటి అని అడిగారు బాబా. జవాబు, తాము మరణిస్తే తమ పరివారంకు ధనం లభించాలని మనుషులు తమ జీవిత బీమా చేసుకుంటారు, కానీ 21 జన్మలు అసలు మరణించకూడదని అమరులుగా అవ్వాలని మీరు ఇక్కడ మీ జీవిత బీమా చేసుకుంటారు. సత్యుగంలో జీవిత బీమా సంస్థలేమి ఉండవు. ఇప్పుడు మీరు ఎప్పుడు చనిపోకుండా ఉండేందుకు మీ జీవితంను బీమా చేసుకుంటున్నారన్న సంతోషం మీలో ఉండాలి. అంటే ఆత్మ అమర అనే విషయాన్ని చాలా స్పష్టంగా బుద్ధిలోకి వచ్చేసింది కదా. ఇదే బాబా ఇలా ఉండడాన్నే ఇన్సూరెన్స్ చేసుకోవడం అంటారు. పాట ఉంది, ఉదయమే ఎవరొచ్చారు నా మనస్సుని ద్వారం ముందుకి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. తండ్రి ఇప్పుడు కేవలం 21 జన్మలే కాకుండా మొత్తం 40-50 జన్మల వరకు మీ జీవితంను బీమా చేస్తున్నారు. తాము చనిపోతే తమ పరివారానికి డబ్బు లభించాలన్న ఉద్దేశంతో వారు తమ జీవితంను బీమా చేసుకుంటారు, కానీ మీరు అసలు 21 జన్మలు మరణించకూడదు అన్న ఉద్దేశంతో మీ జీవితంను ఇన్సూరెన్స్ చేసుకుంటారు. బాబా అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ జీవించడము మరణించడం అన్న విషయమే ఉండదు. అది ఆత్మల నివాస స్థానం. బాబా ఆత్మిక సంభాషణను పిల్లలతో చేస్తున్నారు. బాబా ఇతరులెవ్వరితోనూ మాట్లాడరు. ఏ ఆత్మలైతే తమను తాము తెలుసుకున్నారో వారితో బాబా మాట్లాడుతున్నారు. ఇంకెవరు బాబా భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనలోకి చాలా మంది వస్తారు, కానీ వారిలో ఎంతమంది మీ భాషను అర్థం చేసుకుంటారు? ఎంతో కష్టంగా కొందరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు కూడా అర్థం చేయిస్తూ చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అయినా మీలో కూడా కొద్ది మంది మాత్రమే వీటిని అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఇవన్నీ ఒక క్షణంలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పావనంగా ఉన్న ఆత్మలైన మనం పతితంగా అయిపోయాము, మళ్లీ పావనంగా అయ్యేందుకు ఆ మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికన్నా మధురంగా ఇంకే వస్తువు ఉండదు. ఈ స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మనల్ని అమరులుగా తయారు చేసేందుకు వచ్చారని కూడా మీకు తెలుసు. పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి మాలికగా అవ్వాలి. అందరూ అమరులుగా అవుతారు. సత్యుగమును అమరలోకమని అంటారు. ఇది మృత్యులోకం, ఇదే అమరకథ. అంతేకాని కేవలం శంకరుడు ఒక పార్వతికే అమరకథను వినిపించాడు అని కాదు. అవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. పిల్లలైన మీరు ఇప్పుడు కేవలం నా ఒక్కడి నుండే వినండి, నన్నొక్కడిని స్మృతి చేయండి. నేనొక్కడిని జ్ఞానమునివ్వగలను. డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మేము అమరపురిలో రాజ్యం చేయాలి. దానినే అమర పదవి అని అంటారు. అక్కడ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవేవి ఉండవు. ఇప్పుడు మీ జీవితం ఇన్సూరెన్స్ చేయబడింది. మీరెప్పుడు మరణించరు. ఈ సంతోషం మీ బుద్ధిలో ఉండాలి. మనం అమరపురికి యజమానులుగా అవుతాము, కావున అమరపురిని స్మృతి చేయాల్సి ఉంటుంది. మూలవతనం ద్వారానే అక్కడికి వెళ్లవలసి ఉంటుంది. ఇది కూడా మన్మనాభవ అవుతుంది. మూలవతనపు స్మృతి మన్మనాభవ మరియు అమరపురి స్మృతి మధ్య జీభవ. ప్రతి విషయంలోనూ రెండు పదాలే వస్తాయి. మీకు ఎన్ని రకాలుగా అర్థం చేయించడం జరుగుతోంది? మరి మీ బుద్ధిలో కూర్చోవాలి కదా. అన్నిటికన్నా ఎక్కువగా ఇందులోనే శ్రమ పడవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనం ఈ జన్మను తీసుకున్నాము. 84 జన్మల్లో భిన్న భిన్న నామరూపాలు దేశ కాలాలు తిరుగుతూ వచ్చాము. సత్యుగంలో ఎన్ని జన్మలు, త్రేతాయుగంలో ఎన్ని జన్మలు అన్న విషయం కూడా చాలా మంది పిల్లలు మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మధురమైన తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. లేస్తూ కూర్చుంటూ ఈ విషయం బుద్ధిలో ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. బాబా మళ్ళీ ఇక్కడికి వచ్చారు, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని వారిని మనం అర్ధకల్పం పిలుస్తూ వచ్చాము. అందుకని ఇప్పుడు బాబా వచ్చారు. మూలవతనంలో మరియు అమరపురి అని సత్యుగంలో పావనులు ఉంటారు. ముక్తిధామంలోకి లేక కృష్ణపురిలోకి వెళ్లేందుకు భక్తిలో పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి లేక నిర్వాణ ధామము అని అనండి. వాస్తవానికి వానప్రస్థము అనేది సరైన పదం. వానప్రస్థులు పట్టణాలలో తమ ఇళ్లలో ఉంటారు, సన్యాసులు అడవులకు వెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లోనే వానప్రస్థుల్లో శక్తి ఏమీ లేదు. సన్యాసులు బ్రహ్మమును భగవంతుడు అని అంటారే కాని దానిని బ్రహ్మలోకము అని అనరు. ఇప్పుడు ఎవ్వరి పునర్జన్మలు ఆగవని పిల్లలైన మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తూ వచ్చారు. ఇక్కడికి రాకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ సమయంలో కోట్లాది మానవులున్నారు. అలా ఇంకా వస్తూనే ఉంటారు, పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత పై అంతస్తు ఖాళీ అవుతుంది. మూలవతనమే పై అంతస్తు, సూక్ష్మవతనం 2వ అంతస్తు. ఇది కింద అంతస్తు, దీనినే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. ఈ 3 అంతస్తులు తప్ప ఇంకే అంతస్తులు లేవు. నక్షత్రాల్లో కూడా ప్రపంచం ఉందని వారు భావిస్తారు. వాస్తవానికి నక్షత్రాల్లో ప్రపంచమేది లేదు. పై అంతస్తులు ఆత్మలుంటాయి. మానవులందరి కొరకు ప్రపంచం ఉంది. మీరు అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటూ మీ కళ్లతో అన్ని చూస్తూ ఏమీ చూడనట్లుగా ఉండాలి. ఇదే ముఖ్యమైన పురుషార్థం. ఎందుకంటే ఇవన్నీ నాశనమైపోతాయి అంతేకాని అసలు ప్రపంచమే లేదు అని కాదు. ఈ ప్రపంచం రచించబడి ఉంది కానీ దీనిపై వైరాగ్యం కలుగుతుంది. అనగా మొత్తం పాత ప్రపంచమంతటి పైన వైరాగ్యం, భక్తి జ్ఞానము వైరాగ్యము, భక్తి తర్వాత వచ్చేది జ్ఞానము, ఆ తర్వాత భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. ఈ ప్రపంచమంతా పాత ప్రపంచమని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు. ఇది మన అంతిమ జన్మ. మనమందరము తిరిగి ఇంటికి వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి. తప్పుడు ఆహార వ్యవహారాలు అలవాటు ఏమీ ఉండకూడదు. చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. ఈ రోజుల్లో సాంగత్య దోషం చాలా ఎక్కువగా ఉంది. సత్సంగం తీరం చేరుస్తుంది, కుస్సాంగత్యం ముంచేస్తుంది అనే ఒక విషయం ఉంది కదా. ఇదొక విషయ సాగరము, వేశ్యాలయము. ఒక్క పరంపిత పరమాత్మ ఒక్కరే సత్యమైన వారు. పరమాత్మ ఒక్కరే సత్యం, భగవంతుడు ఒక్కడే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయంను అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తండ్రి నైనా, నేను మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నానని బాబా అంటారు. మీరు నన్ను పిలుస్తారు కదా. బాబాయే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, మరియు కొత్త సృష్టి రచయిత. బాబా వచ్చి పాత సృష్టిని వినాశనం చేస్తారు. త్రిమూర్తులు ప్రసిద్ధమైన వారు, ఉన్నతోన్నతమైన వారు శ్రీ బాబా అచా. ఇక సూక్ష్మోత్తరంలో బ్రహ్మ విష్ణు శంకర్లు, వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యంగా ఈ కళ్ళ ద్వారా చూడలేము. ఎంతో నవవిధ భక్తి చేసేవారు చూడగలుగుతారు. ఎవరైనా హనుమంతుడి భక్తులు ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్మ ఒక అఖండ జ్యోతి స్వరూపుడని శివభక్తులకు తప్పకుండా తెలియచేశారు. నేను చాలా సూక్ష్మమైన జ్యోతి బిందు స్వరూపముని అని బాబా తెలియజేస్తారు. కాని వారు అర్జునుడికి భగవంతుడు అఖండ జ్యోతి స్వరూపమును చూపించాడని అంటారు. ఆ జ్యోతి స్వరూపాన్ని చూస్తూ నేను ఇంకా ఈ ప్రకాశమును సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. అతనికి సాక్షాత్కారం జరిగిందని గీతలో చూపించారు. అతడికి అఖండ జ్యోతి స్వరూపపు సాక్షాత్కారం జరిగింది అని మనుషులు భావిస్తారు. ఇవన్నీ అల్పకాలికంగా సంతోషపెట్టే భక్తి మార్గపు విషయాలు అని బాబా అంటారు. అఖండ జ్యోతి స్వరూపుడిని అని నేను ఎప్పుడూ అనలేదు. ఏ విధంగా ఆత్మైన మీరు బిందు స్వరూపంగా ఉన్నారో అలాగే నేను కూడా ఒక బిందు స్వరూపుణ్ణి. మీరు ఏ విధంగా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నారో అలాగే నేను కూడా ఈ డ్రామాలో బంధించబడి ఉన్నాను. ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పునర్జన్మ తీసుకోవాల్సిందే. నెంబర్ వారిగా అందరూ కిందకి రావాల్సిందే. మొట్టమొదటి నెంబర్లో మీ ఆత్మ మళ్లీ కిందకి వెళ్తుంది. బాబా వచ్చి ఇన్ని విషయాలు అర్థం చేయిస్తారు. సృష్టి రూపి చక్రం ఎలా తిరుగుతుంది, సృష్టి రూపి చక్రం అలా తిరుగుతూనే ఉంటుందని బాబా అర్థం చేయించారు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లుగా ఈ కలియుగం తర్వాత మళ్లీ సత్యుగం, ఆ తర్వాత మళ్లీ త్రేతాయుగం, చివరికి మళ్లీ సంగం యుగము వస్తుంది. సంగం యుగంలోనే బాబా పరివర్తన చేస్తారు. ఎవరైతే సత్వ ప్రధానంగా ఉన్నారో వారే ఇప్పుడు మళ్లీ తమో ప్రధానంగా అయిపోయారు. వారే మళ్లీ సత్వ ప్రధానంగా తయారవుతారు. ఏ పతిత పావనారా అని కూడా పిలుస్తారు కదా. కావున ఇప్పుడు బాబా మన్మనాభవ అని అంటారు. తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఇక్కడ ఈ విషయంను యథార్థ రీతిగా చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. మన ఆత్మిక తండ్రి ఎంత మధురమైన వారు. ఆత్మయే మధురమైనది కదా. శరీరం అయితే నాశనం అయిపోతుంది, ఆత్మనే ప్రేమించడం జరుగుతుంది కదా. ఆత్మలోని సంస్కారాలు ఉంటాయి, ఆత్మయే చదువుతుంది, వింటుంది. దేహం నశించిపోతుంది, ఆత్మనైన నేను అమరుడిని. మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు? ఇది దేహాభిమానం కదా. మీకు దేహంపై ప్రేమ ఉంది. వాస్తవానికి ఆత్మపైన ప్రేమ ఉండాలి. అవినాశీ వస్తువు అయిన ఆత్మపై ప్రేమ ఉండాలి. వినాశీ వస్తువుపై ప్రేమ ఉన్న కారణంగా పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు. సత్యుగంలో అంతా దేహీ అభిమానులుగా ఉంటారు. అందుకే ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. అక్కడ ఏడవడం అనేది ఉండదు. పిల్లలైన మీరు మీ ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఒక ఆత్మను ఆత్మనైన నా సోదరులకు తండ్రి సందేశం ఇస్తున్నాను. సోదరుడైన ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది అని భావించాలి. ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. బాబాని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమైపోతూ ఉంటాయి. స్వయాన్ని ఆత్మగా భావించండి, వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు ఈ అలవాటు స్థిరమైపోతుంది. ఇది గుప్తమైన పురుషార్థం. అంతర్ముఖులుగా ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. రోజంతట్లో ఎంత సమయం ఆదా చేయగలుగుతానో అంత సమయం ఈ అభ్యాసంలోనే ఉపయోగించండి. 8 గంటలు మీ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకోండి. పడుకోండి. మిగిలిన సమయం ఈ అభ్యాసంలో ఉపయోగించండి. మీరు 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీకు ఎంతో సంతోషం ఉంటుంది. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని పతిత పావనుడైన బాబా అంటున్నారు. ఈ సంగం యుగ సమయంలోనే మీకు జ్ఞానం లభిస్తుంది. ఈ సంగం యుగమునకే మహిమ ఉంది. ఈ సమయంలోనే బాబా వచ్చి పిల్లలైన మీకు జ్ఞానమును వినిపిస్తారు. ఇందులో స్థూలమైన విషయం ఏమీ లేవు. ఇప్పుడు మీరు వ్రాసుకునేవన్నీ అంతమైపోతాయి. వ్రాసుకోవడం ద్వారా పాయింట్లు గుర్తుంటాయి అన్న ఉద్దేశంతో రాసుకోవడం జరుగుతుంది. కొందరి బుద్ధి పదునుగా ఉంటే వారి బుద్ధిలోని ఈ విషయాలన్నీ గుర్తుంటాయి. నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా, బాబాను స్మృతి చేయడం మరియు సృష్టి చక్రంను స్మృతి చేయడం ముఖ్యమైన విషయాలు. మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. నాకు ఫలానా అమ్మాయి చాలా నచ్చింది, ఆవిడని నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అశుద్ధ ఆలోచనలు గల పిల్లలు భావిస్తారు. కానీ వాస్తవానికి మిత్ర సంబంధికులు మొదలైన వారు బాగా విసిగించినప్పుడు వారిని సంతృప్త పరిచేందుకు మరియు తనను రక్షించేందుకే గాంధర్వ వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరూ నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అనడం కాదు. అలాంటి వారు ఎప్పుడు పవిత్రంగా ఉండలేరు. వారు మొట్టమొదటి రోజునే వెళ్లి బురదలో పడిపోతారు. నామరూపాల్లో మనసు చిక్కుకుపోతుంది. ఇది చాలా చెడ్డ విషయం. గాంధర్వ వివాహం చేసుకోవడము సామాన్యమైన విషయమేమీ కాదు. ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహం చేసుకుంటాము అని అంటారు. ఇందులో సంబంధికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పిల్లలు ఎందుకు పనికిరారని అర్థం చేసుకోవాలి. ఎవరిపైనైతే వారు మనసు పడతారో వారి నుండి వారి మనసును తొలగించాలి. లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ముందు చాలా నియమాలతో సభ జరుగుతోంది. ఇటువంటి ఆలోచనలు కలిగిన వారిని అసలు సభలోకి రానివ్వరు. ఏ పిల్లలైతే ఆత్మిక సేవలు నిమగ్నమై ఉంటారో, ఎవరైతే యోగంలో ఉండి సేవ చేస్తారో, వారే సత్వ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు. విశ్రాంతి మీకు నిషిద్ధమైనదని సేవాదారి పిల్లలకు బాగా తెలియజేస్తారు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు రాణులుగా అవుతారు. ఎవరైతే కష్టపడతారో, ఇతరులను తమ సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామానుసారంగా స్థాపన జరగాల్సింది. ఈ పాయింట్లన్నింటినీ బాగా ధారణ చేసి సేవలో నిమగ్నం అవ్వాలి. విశ్రాంతి కూడా ద్రోహం వంటిదే. ఎల్లప్పుడూ సేవయే సేవ, సేవలోనే ఉండాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయ్యి పునరుత్తేజితమై మళ్లీ సేవ చేసేందుకు వెళ్లిపోతాయి. మీ సేవ చాలా బాగా వృద్ధి పొందుతుంది. రకరకాలైన చిత్రాలు వెలువడతాయి. వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఉన్న చిత్రాలు కూడా ఇంకా బాగా తయారవుతాయి. మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేవారు బాగా అర్థం చేయిస్తే వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో, బాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో, వారి ముఖం ద్వారానే వారి స్థితి తెలిసిపోతుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుంటామని వారు అంటారు. వారిలో ఎంతో సంతోషం ఉంటుంది. వారికి సేవపై చాలా అభిరుచి ఉంటుంది. బాబా వద్దకు వచ్చి బాబాను కలుసుకుని రిఫ్రెష్ అయ్యి మళ్లీ వెంటనే సేవ కొరకు పరిగెడతారు. సేవ చేసేందుకు అన్ని సెంటర్ల నుండి చాలా మంది తయారవ్వాలి. మీ సేవ చాలా బాగా వ్యాప్తి అవుతుంది. అందరూ మీతో కలుస్తూ ఉంటారు. చివరిలో ఏదో ఒక రోజు ఈ సన్యాసులు కూడా మీ వద్దకు వస్తారు. ఇప్పుడు వారి రాజ్యం కొనసాగుతోంది. అందరూ వారి కాళ్ళపై పడి వారిని పూజిస్తూ ఉంటారు. ఇదంతా భూత పూజ అని బాబా అంటారు. నాకు అసలు కాళ్ళే లేవు, కావున నన్ను పూజించనివ్వను. నేను ఈ తనువును అద్దకు తీసుకున్నాను, కావున ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఈశ్వర్య సంతానంగా ఉన్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. కావున ఎవరైతే చాలా కాలం నుండి దూరంగా ఉన్నారో వారే ఇక్కడికి వస్తారు. నేను వచ్చి వారినే చదివిస్తాను. కృష్ణుడు వచ్చి చదివిస్తాడు అని అనరు. ఎందుకంటే అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఇది అతడి అంతిమ జన్మ. అందుకనే ఇతడికి శ్యామసుందరుడు అనే పేరు ఉంది. శివుడు అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఈ విషయాలను స్వయంగా బాబాయ్ వచ్చి తెలియజేస్తారు. నేను పరమాత్ముని, నేను పరంధామంలో ఉంటాను, మీరు కూడా అక్కడి నుండే వచ్చారు, నేను ఉన్నతోన్నతుడిని, పతిత పావనుడిని, ఇప్పుడు మీరు ఈశ్వర్య బుద్ధి కలవారిగా అయ్యారు, ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఇప్పుడు మీరు వినిపిస్తున్నారు. సత్యుగంలో భక్తి అనే మాటే ఉండదు, ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తోంది. గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే, ఓం శాంతి. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, అంతర్ముఖులుగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, నా సోదరులైన ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి. ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేయాలి. రెండో పాయింట్, ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి. మీ సమానంగా తయారు చేసే పురుషార్థము చేయాలి. సాంగత్య దోషం చాలా చెడ్డది, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఆహార వ్యవహారాలను అలవాటు చేసుకోకూడదు. ఈరోజు వరదానము, విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వ ఆధారమూర్తి భవ. సారంలో బాబా అన్నారు, విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు, సేవ ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. బాబా అంటారు, ఎవరైతే సేవలో ఉంటారో, పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారు, వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు, సేవా ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంతో తమ వ్యర్థము నుండి మరియు ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వ ఆత్మను సదా ఇమర్చ అయి ఉంటారు. వారికి కొంచెమైనా నిర్లక్ష్యం రాజాలదు. ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్ ఉంది, సంగం యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సంవత్సరంతో సమానం, కావున నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోవద్దు. సంగం యుగంలోని ఒక్కొక్క క్షణం ఒక్కొక్క సంవత్సరంతో సమానం, కావున నిర్లక్ష్యంతో సమయాన్ని పోగొట్టుకోవద్దు. అవ్యక్త సూచన ఉంది, కంబైన్డ్ రూపం స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. విస్తారంలో, ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతులైన బాబా కంబైన్డ్ గా ఉంటారో వారితో సర్వశక్తులు స్వతహాగానే తోడుగా ఉంటాయి. ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటం అన్నది అసంభవము. లౌకికంలో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు. వీరైతే అవినాశి సహచరుడు, మోసం చేసే సహచరుడు కాదు, ఎల్లప్పుడు తోడుగా ఉండే సహచరుడు. కనుక ఎల్లప్పుడు తోడుగా ఉండండి. ఓం శాంతి.
ప్రకాశ్మణి దాదీ గారి అమూల్య వచనాలు. బుద్ధి అనే శ్రీమతం యొక్క లాక్ వేసేవారే లక్కీయెస్ట్. దాదీ గారు అంటున్నారు, ధర్మస్థాపకులు వస్తారు తమ యొక్క ధర్మాన్ని స్థాపన చేయడానికి. మనము ఈ కల్పంలో మొట్టమొదటొచ్చాము, మరిప్పుడు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మనం ఇప్పుడు ఎలాంటి బేస్మెంట్ మనం తయారు చేస్తున్నామంటే, 21 జన్మల కొరకు మన యొక్క ఇల్లు చాలా అద్భుతంగా సెట్ చేయబడుతుంది. అయితే మరి ప్రతి ఒక్కరూ తమను తాము రెస్పాన్సిబుల్గా, జవాబారిగా అనుకుంటారా? మనందరం ఫౌండేషన్లో కూర్చున్నాము. ఫౌండేషన్ అయితే దాది అంటున్నారు, ఈ విషయం మీరు నర నరాల్లో నింపుకోవాలి. నేను ఫౌండేషన్ అనేసి దాన్ని పక్కా చేసుకోవాలి. మన ఫౌండేషన్ బుద్ధి యోగ్, మన బేస్ ఏంటి? స్మృతి యొక్క యాత్ర. ఎవరైతే ఫౌండేషన్ వేస్తారో కాంట్రాక్టర్స్, వారు స్టార్ట్ చేసి తిరుగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఇల్లు ఏమైపోతుంది? ఫౌండేషన్ వేసేవారు వేస్తూ వేస్తూ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారు లేదా వదిలేసి వెళ్ళిపోయారు, అప్పుడేం జరుగుతుంది? మనం బాబాకి చెప్తూ ఉంటాము, మనందరం ఫౌండేషన్. బాబాతో ఏమంటాము, బాబా మేము మీకు చెందిన వారము అనేసి మనకి సర్వీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ మన బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే ఫౌండేషన్ బేస్ ఏమవుతుంది, స్ట్రాంగ్ గా ఉండదు, కదిలిపోతుంది. మనము బాబా ఇంట్లో ఉండి ఉండి వెళ్ళిపోతే ఏమంటారు, 100 రెట్లు మనకి పనిష్మెంట్ లభిస్తుంది కదా. ఈరోజు ఎవరైనా కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఇంటిని తయారు చేస్తామని, అంతా సెట్ చేస్తానని అన్ని ఫిక్స్ అయిపోయాయి అమౌంట్ అవన్నీ, కానీ మోసం చేసి వెళ్ళిపోయారనుకోండి, వారి పైన కేసు వేయటం జరుగుతుంది. అయితే మనం కూడా బాబాకి ఫామ్ నింపించాము, గ్యారంటీ ఇచ్చాము బాబాతోనే ఉంటాము అనేసి, మరి బాబాను వదిలేసి వెళ్ళిపోతే కొంతమంది అనుకుంటారు కదా, నేనైతే అసలు అనుకోలేదు ఫామ్ నింపడము అంటే ఇక్కడ చిక్కుకుపోవడమని, ఇలా ఆలోచించి మోసపోతాము. మంచి దాంట్లోనే మనం చిక్కుకుపోయాము కదా, బాబా యొక్క ప్రేమలో ఉన్నాము మనం. బాబా మనకి గ్యారంటీ ఇస్తారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. మనం ఇప్పుడు వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతాము, ఇల్లు అయితే ఒకటే ఉంది, వెళ్ళిపోయినా వదిలేసి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళలేము, వేరే దారియే లేదు. ఇక్కడ లాక్ అయిపోయాం కాబట్టి మనం చాలా లక్కీగా ఉన్నాము, బాబా యొక్క శ్రీమతం లోపల ఉన్నాము. మన లాక్ ఏంటి, శ్రీమత్ అని అంటున్నారు ప్రకాశ్మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి.